నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనాలు చదువుకుందాం. 13 నుంచి 16 వచనాలు చదువుకుందాం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండువాలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నెలల మీద నడిచిపోదురు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకు ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమకల తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీ ఉచితమైన కృపను బట్టి, మీ ఆశ్చర్యకరమైన ప్రేమను బట్టి, మీ కనికరం బట్టి, మీ చాలను బట్టి అయా మమ్మల్ అందరినీ సజీవ లెక్కలు భద్రపరిచి ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు నాయనా మీరు చూపిన కాపుదలంతటిని బట్టి మీకు వందనాలు. రాత్రి నీ పాదాల వద్దకు వచ్చాం ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇంట్లో కాన్ఫరెన్స్ లో కూడుకున్న ఆ 19 జిల్లాల సహవాసాలు మీ చేతులు కప్పు చెప్తున్నా దేవామికి స్తోత్ర. ప్రతి సహవాసాన్ని మీరు ప్రేమిస్తున్నారు. సహవాసం ఉన్న బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీకు వందనాలు. లోకానికి అధికారం లేదు, శరీరానికి అధికారం లేదు, అపవాదికి అధికారం లేదు. మీరే సర్వాధికారిగా ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నేను జ్ఞానపరచడం ఒక నేరకమని ప్రార్థన చేస్తున్నా. అయా బలహీనంగా ఫైర్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నా. మా ప్రియులు బలపరచండి, ప్రార్థనాత్మ చేత నింపండి. ఆంధ్ర తెలంగాణ ఫైర్ స్టేషన్ లో ఉన్న వారు అందరినీ దయతో జ్ఞాపకం చేస్తున్నా. మెడికల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీ చేతులు కప్పు చెప్తున్నా. ప్రకాశం, కర్నూలు సహవాసాలు కూడా మీ చేతులు కప్పు చెప్తున్నా. మా ప్రియులు తెలంగాణ సహవాసాలన్నీ రాత్రి కూడుకు అయా నిన్ను స్తుతిస్తూ ఉండగా వారందరినీ మీరు బలపరచమని వేడుకోండి. మా తండ్రి, మా దేవామికి స్తోత్రాలు చెల్లిస్తూ రాత్రి వాక్యం ప్రభా వాక్య పరిచర్లోను ప్రార్థన విజ్ఞాపన సమయంలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. ఏ శోధనలో పడిపోకుండా జయ జీవితాన్ని మాకు తెచ్చింది. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అన్ని జిల్లాల సహవాసాల్లో ఆ ఫైర్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళు ప్యాష్ పడుతున్నారు, సరిపోదు వారికి. కేవలం 6 మాత్రమే జాయిన్ అయ్యారు నాతో కలిపి. వారి కొరకు మీ సహవాసాల్లో ప్రార్థన చేయాల్సిందిగా, మీ సహవాసాల్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే దయచేసి ఆ కాన్ఫరెన్స్ లో గైడ్ చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. అలాగే మరి మీ అందరి ప్రార్థనను బట్టి గత 3 దినాలు విజయనగరం, విశాఖపట్నం గృహ కూడికలు, విజయనగర స్త్రీల ఐక్య కీర్త, ఐక్య ఆత్మీయ కలయిక జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. మిగతా 18 జిల్లాలు మన ముందున్నాయి. 18 జిల్లాల స్త్రీల సహవాసాల మధ్య కూడా ఆత్మీయ కలయిక జరగాలని ప్రార్థన చేద్దాం. వారిని బలపడడం కొరకు ఒక ఆత్మీయ కలయికను జరిగితే సహోదరులు బలపడతారు, జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ప్రాముఖ్యంగా మరి గురువారము, శనివారము సండే స్కూల్ టీచర్లకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాం ఆన్లైన్ లో. చిన్నపిల్ల పరిచయ పట్ల ఆసక్తి కలిగిన వారు తప్పకుండా రండి. అలాగే సండే స్కూల్ పరిచర్యకి మీ పిల్లల్ని పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి శుక్రవారం నైట్, ఈ వారం శుక్రవారం నైట్ ఈ వారం ఓకే. శుక్రవారం నైట్ మిషన్ ట్రిప్ బయలుదేరుతా ఉన్నాం. 47 మంది బృందం. దయచేసి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఈ వారం అంతా చాలా పరిచయాలు ఉన్నాయి. దయచేసి పట్టుదలతో ప్రార్థన చేయాల్సిందిగా అన్ని సహవాసాలను కోరుతా ఉన్నాను. సరే, మన ప్రత్యేక రీతిలో ప్రతి మంగళవారము ఆధ్యాత్మిక జీవితం మీద ధ్యానం చేస్తూ ఉన్నాం. లౌకిక జీవితం మనకు తెలుసు, ఆత్మీయ జీవితం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. భౌతిక జీవితం, అందులో మనం చదువుకుంటున్నాం, ఉద్యోగాలు సంపాదిస్తున్నాం, జీవనోపాధి వెతుక్కుంటున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, పిల్లలకి అంటున్నాం, ఇల్లు కావాలి, కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నాం. లోకంలో వీడు ఓడిపోయాడు, వేస్ట్, జీవితం చేత కాదు, పిల్లల్ని పెంచలేకపోయాడు, పెళ్లి కూడా కాలేదు, అవన్నీ కూడా ఎక్కడ రాకుండా భౌతిక జీవితంలో ఏ సమయానికి ఏం జరగాలో అన్ని విషయాల్లోనూ మనం ఆ టైమ్లీ యాక్షన్ తీసుకొని అన్ని విషయాల్లో మనం సక్సెస్ అవుతున్నాం. అయితే ఆత్మీయ జీవితంలో మనం సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయటం, అంటే జయ జీవితాన్ని జీవించడం కొరకు మనం ఆలోచించాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు గత వారం ఆధ్యాత్మిక పాఠశాల అని ఎక్కడ నేర్చుకోవాలి, బైబిల్ కాలేజీకి మనం వెళ్ళలేకపోవచ్చు గాక, కానీ వాక్యం దగ్గర, యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర ఆ మార్తా మరియలు ఎలాగైతే కూర్చున్నారో, ప్రాముఖ్యంగా మరియ ఎలాగైతే ప్రభు పాదాల వద్ద కూర్చుందో, అలాగే ఆయన పాదాల వద్ద కూర్చొని మనం నేర్చుకోవాలి ఆ అత్యవసరమైన ప్రాధాన్యతలు. అవసరమైనది ఒకటే అన్నాడు, శరీర జీవితం కన్నా, భౌతిక జీవితం కన్నా ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైందని ప్రభు చెప్పారు, ప్రభు జీవిని చూపించారు. ఒకవేళ ఇలాగ అందాం, ఈ జీవితంలోనూ సక్సెస్ అవ్వాలి, ఆత్మీయ జీవితంలో కూడా సక్సెస్ అవ్వాలి, భౌతిక జీవితంలో కూడా మనం జయం పొందాలి, ఆధ్యాత్మిక జీవితంలో కూడా జయం పొందాలి అని ఒకవేళ మనం అనుకుంటే, మీరు ఏమన్నా అనుకోండి, యేసుక్రీస్తు ప్రభు భౌతిక జీవితంలో ఓడిపోయాడు అంటాను నేను, ఆయన సక్సెస్ కాలేదు అంటాను. అంటే మనం ఈరోజు వస్తు ప్రపంచాన్ని సక్సెస్ కి క్రైటీరియా తీసుకుంటున్నాం కాబట్టి, ఉద్యోగం దగ్గర, ఆస్తిపాస్తుల దగ్గర, స్థిర నివాసం దగ్గర, భూముల దగ్గర, వెనకాల 4 రాళ్ళు వెనకేసుకోవడం దగ్గర, అన్ని విషయాల్లో ఆయన ఫెయిల్ అయినట్టే. ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఆయనే కాదు అపోస్తులు ఫెయిల్ అయ్యారు, అపోస్తులే కాదు ఆదిమ సంఘం కూడా ఫెయిల్ అయ్యింది. ఒకవేళ మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఈ జీవితంలో మనం పైకి వస్తాం అనుకుంటే బైబిల్లో భక్తుల జీవితాలు అలా కనబడవు. కాబట్టి భౌతిక జీవితంలో మనం చాలా ప్రొయాక్టివ్ గా ఉన్నాం, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనకి ముందు కళ్ళే కాదు వెనక కళ్ళు కూడా ఉన్నాయి, మనకి నేత్రాలే కాదు జ్ఞాన నేత్రం కూడా ఉంది. లోకంలో చాలా విషయాలు చాలా మనం అడ్వాన్స్ గా ఉన్నాం. నేను దాని కొరకు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఉన్నాం, ప్రోగ్రెసివ్ గా ఉన్నామా, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదిగేవారిగానే ఉన్నామా, ఆధ్యాత్మిక జీవితంలో జయ జీవితాన్ని అనుభవిస్తున్నామా. అదేంటి అంటే, అవును, బాప్తిజం తీసుకున్న తొలి దినాల్లో బానే ఉంటాం, మండుతా ఉంటాం, కానీ సంవత్సరం అయిన తర్వాత, 2 సంవత్సరాలు అయిన తర్వాత, కొంతమంది మహానుభావులకు సంవత్సరాలతో పని లేదు, నెలలు గడిస్తే చాలు నీరు గారిపోద్ది భక్తి అంతా. ఆధ్యాత్మిక జీవితంలో మారు మనసు పొందాము, బాప్తిజం తీసుకున్నాము అన్న మనం సంవత్సరాలు గతిస్తున్న కొద్దీ మనకు తెలియని జబ్బు, దాన్ని నిర్లక్ష్యం అంటాం, నామకార్థ భక్తి అంటాం. దాన్ని ఆయనైతే ఉమ్మేస్తానన్నాడు, దాని విషయంలో ఆయన అసహించుకున్నాడు, అక్కర్లేదన్నాడు, చచ్చినుడితో సమానం అన్నాడు, చాలా కఠినంగా మాట్లాడాడు ఆయన. అలా కాకుండా ప్రోగ్రెసివ్ క్రిస్టియానిటీ లేదా విక్టోరియస్ క్రిస్టియానిటీ, జయ జీవితం అన్నది ఆయన ఆశిస్తున్నాడు. మరి మనం అలాగే ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్ష చేసుకోవడం చాలా అవసరం. పాత నిబంధన మనం ఆధ్యాత్మిక జీవితానికి కొన్ని సాదృశ్యాలు తీసుకోవచ్చు. అందులో ఒకటి, ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదల పొంది కానానును స్వతంత్రించుకోవటం. పరలోకపు సత్యాలు కొత్త నిబంధనలో ఓపెన్ గా రాయబడితే, పరలోక సత్యాలు పాత నిబంధనలో హిడెన్ గా ఉన్నాయి, అంటే అస్పష్టంగా ఉన్నాయి, మర్మయుక్తంగా ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్త నిబంధన క్రైస్తవులుగా ఉన్న మనలో ఎవరూ కూడా యుద్ధాలు చేయాల్సిన పనుల, పోరాటాలు చేయాల్సిన పనుల, మోషే లాంటి నాయకుడు మనకు అక్కర్లా, సముద్రాలు గుండా నడిచి వెళ్లిపోవాల్సిన పని లేదు. కారణం ఏంటంటే, అది పాత నిబంధన కంటే, పాత నిబంధన ఆలో రాయబడ్డ సత్యాలు క్రొత్త నిబంధనలు ఇంకా తేటగా రాయబడ్డాయి, ఇంకా తేటగా రాయబడ్డాయి. ఇప్పుడు మనం విడుదల పొందాల్సింది ఐగుప్తు నుంచి కాదు, కానీ ఐగుప్తు వంటి ఆకర్షించే ఈ లోకం నుంచి, ఈ ప్రపంచం నుంచి, ఈ మాయా బజార్ నుంచి. ఎన్నో రకాల రంగులు, ఎన్నో రకాల ఆకర్షణలు ఐగుప్తు వారిని ఆకర్షించింది. 14వ అధ్యాయంలో వారి నోట మనం వినకూడని మాట ఒకటి వింటాం. 11వ వచనం చూడండి, 11వ వచనం. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించదివా. ఐగుప్తులో చేయట చేస్తాం, ఎక్కడ చేస్తారు, ఐగుప్తులోనే చేస్తా ఉంటారు. మమ్మల్ని పాతి పెట్టిన ఎక్కడ పాతి పెట్టాలి, ఐగుప్తులోనే పాతి పెట్టండి అంటారు. సంఖ్యాకాండంలో అయితే ఐగుప్తులో ఉన్న ఉల్లిగడ్డల జ్ఞాపకం వచ్చే వాళ్ళకి, కీరకాయల జ్ఞాపకం వచ్చే, దోసకాయల జ్ఞాపకం వచ్చే, తిండిబోతులు ఐగుప్తులో ఉన్న దాస్యత్వాన్ని మరలా ప్రేమిస్తున్నారు. విడుదల పొంది మరలా అదే దాస్యం, ఆ పాత స్మెల్లే, ఆ పాత జీవితమే, ఆ పాత ప్రవృత్తే వాళ్ళు మనం చూస్తాం. వారు ఐగుప్తులోకి వెళ్ళిపోవాలి. ఐగుప్తు సమాధులు నచ్చే, ఐగుప్తు వంటకాలు నచ్చే, ఐగుప్తు బానిసత్వం, ఐగుప్తు విగ్రహారాధన, వాటన్నిటి వైపు వారు మొగ్గు చూపుతా ఉన్నారు, వారు మొగ్గు చూపుతా ఉన్నారు. మనం కూడా అసలు మారు మనసు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, లోకం నుంచి వేరే జీవించడం కదూ. లోకం నుంచి వేరే జీవించడం అంటే లోకంలో ఉన్నవాడు ఎలా బ్రతుకుతా ఉన్నాడో మనం మాత్రం అలా బ్రతకూడదు. లోకానికి వేరే అన్నాడు, అన్నాడా, చాలా స్పష్టంగా అన్నాడు అన్నమాట. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే, సపరేట్ గా జీవించాలి. వాళ్ళ జబ్బు మనం అంటించుకోకూడదు, ఆ మాయలో మనం ఉండకూడదు, ఆ ముసుగులో మనం ఉండకూడదు. ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. ఎలా వేరవ్వాలి, పాత నిబంధనలో, సారీ, ఆదిమ సంఘంలో లోకంలో ఉన్నవారు అందరూ కూడబెట్టుకుంటా ఉంటే, అమాయకులు, ఆదిమ సంఘ విశ్వాసులు, మనలాంటి మేధావులు కాదుగా. అందుకోసం వారు ఉన్నవన్నీ అమ్మేసుకున్నారని రాయబడింది. చరస్థిరాస్తులు అమ్మేశారు, ప్రాణాల కోసం దేవుణ్ణి అమ్మేలేదు, దేవుని కోసం ప్రాణాలు ఇచ్చేశారు. చాలా స్పష్టమైన మార్పు వాళ్ళు మనం చూడగలం, వాళ్ళు మనం చూడగలం. కాబట్టి రక్షించబడ్డాను, మారు మనసు తీసుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, బాగుంది, ఎలిజిబిలిటీ వచ్చింది, మరి ఇక్కడేం పని నీకు, మన గురి ఏంటి, మన లక్ష్యం ఏంటి, ప్రభువే కదా, ప్రభు ఉన్న లోకమే కదా, పరలోకమేగా, మరి ఇక్కడేం పని, వెళ్ళిపోవాలిగా. ఇక్కడేం చేస్తామంటే, వెళ్ళిపోయే ముందు ప్రూవ్ చేసుకోవాలి, వెళ్ళిపోయే ముందు ప్రూవ్ చేసుకోవాలి, వెళ్ళిపోయే ముందు నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీకు ఒక ఛాన్స్ ఇవ్వబడింది. ఒకప్పుడు లోక సంబంధి, ఇప్పుడు పరలోక సంబంధి. ఒకప్పుడు నేల చూపులే, ఇప్పుడు పై చూపులు. ఒకప్పుడు శరీర కోరికలు, ఇప్పుడు శరీరాన్ని తెలివేసిన అనుభవం, ఇవన్నీ ఆత్మీయ జీవితంలో చూడగలగాలి, చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఎలాగున్నామో ఎలాగుండాలో మనల్ని మనము ఆధ్యాత్మికంగా పరీక్ష చేసుకోవడం ఎంతైనా అవసరం. కాబట్టి ఒకనాడు ఐగుప్తు వారిని ఆకర్షించింది, ఒకనాడు శరీరం వల్ల ఆకర్షించింది. ఆ అరణ్య ప్రయాణంలో కొద్దిపాటి శ్రమ రాగానే ఆకలిగానే గుర్రుమంట స్టార్ట్ చేశారు. ఎవరి మీద? మోషే మీద. నీళ్లు లేకపోతే ఏడవడమే. గతంలో చూసిన కార్యాన్ని బట్టి విశ్వాసంతో వెయిట్ చేసే పరిస్థితి లేదు, తిరుగుబాటు చేయడమే. వారు దేహానికి బానిసల్లా కనబడతారు, వారు ఐగుప్తు బానిసల్లా కనబడతారు. ఒక మాటలో వారు అపవాది చెరలో ఉన్నట్టు కనబడతారు. ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజు నీ ఐగుప్తు ఏంటి? లోకమే. మనందరి ఐగుప్తు ఎవరంటే లోకమే, బానిసలు. దేనికి? పాపానికి. పాపం చేయి ప్రతివాడు పాపానికి బానిస. ఆనాడు ఐగుప్తు నుంచి దేవుడు విడిపించాడు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ద్వారా లోకం నుంచి, లోకం యొక్క ఆశల నుంచి మనం విడిపించాడు. అందుకే బాప్తిస్మం తీసుకున్నాం, చచ్చిపోయాం, ఆధ్యాత్మికంగా నీళ్ల సమాధి చేయబడ్డాం. మనం మరణించాం. చచ్చిపోయిన తర్వాత నీకు ఇంకా జనాభా లెక్కల్లో కూడా పేరుండదుగా. చచ్చిపోయిన తర్వాత ఏది నీ పేరు మీద ప్రాపర్టీస్ ఏవి ఉండవుగా. చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన డెడ్ బాడీకి కూర్చుకోవడం దాచుకోవడం అంటే ఏమి ఉండదుగా. చచ్చిపోయామని చెప్పుకొని బాప్తిస్మం తీసుకున్నాను అని చెప్పేసి చక్కగా బుర్ర ఊపుతూ లోకంలో సంపాదించుకుంటున్నామంటే మనం చనిపోలే. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈరోజు మన ఐగుప్తు ఎవరంటే లోకమే. లోకాన్ని జయించాలి. దేహాన్ని పౌలు భక్తుడు నిత్య నోరు బాదుకుంటాడు. ఏం కష్టం వచ్చిందంటే నా బాధ ఏం చెప్పమంటో, ఎక్కడో పక్కోడైతే నేనే తప్పించుకుని తిరుగుతాను, గాని నా కక్కలో ఉన్నాడు ఎవరు? శత్రు. ఎవరు నన్ను ఇట్టి మరణంలో నాకు శరీరం నుంచి నన్ను విడిపించను అంటాడు. నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎక్కడి నుంచి? ఎవరి చేతిలోంచి? దేహం నుంచి, దేహం యొక్క పాపపు కోరిక నుంచి. ఆత్మ దేహానికి, దేహం ఆత్మకి ఒకదానికొకటి పోరాటం, అనుదిన పోరాటం, నిత్యము పోరాటమే. ఆనాడు ఏదో ఇస్రాయేల్ యుద్ధం చేశారు, అమాలీకులతో యుద్ధం చేశారు, కనానీయులతో యుద్ధం చేశారు. ఆ యుద్ధం మన కళ్ళారా చూస్తూ ఉంటే ఎంత భీకరంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో. హోరా హోరిగా భీకర యుద్ధం. వాక్యంలో ఆత్మీయ యుద్ధం కొరకు రాస్తా ఉన్నాడు. ఏంటి ఆత్మీయ యుద్ధం? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 16 కూడా చదువుతాను. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానితో ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవే. ఆత్మ శరీరం 23:24 అద్భుతమైన మాట రాయబడింది. గలతీయ పత్రిక 5వ అధ్యాయం 23:24. ఇట్టు వాటికి విరోధము మీ మీద లేదు, అండర్లైన్ చేయండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనో దురాశలతోనో సిలువు వేసి ఉన్నారు అన్నాడు. నేను క్రైస్తవుణ్ణి అంటావా? అయితే సిలువు వేయాలి నువ్వు ఎవరినే? దేహాన్ని, దేహపు కోరికలను, పాపపు ఇచ్చలను, దురాశలను సిలువు వేయాలి. సిలువు వేయడం అంటే చంపటం. మారణాయుధం అది, మారణాయుధం. అనుదినము ప్రతిరోజు ఎవడైనా నన్ను వెంబడింపు కోరితే తన సిలువును ఎత్తుకుని దాన్ని వెంబడించాలన్నాడు ప్రభు. సిలువులేని క్రైస్తవు, సిలువులేని క్రైస్తవు దేవుని దృష్టిలో ఏ విలువ ఉండదు, ఏ విలువ ఉండదు ఆ జీవితానికి. లోకాన్ని నుంచి విడుదల కావాలి, దేహం యొక్క పాపపు కోరికల నుంచి విడుదల కావాలి. మూడవ మాట, క్రైస్తవుడు విడుదల పొందాల్సింది, క్రైస్తవుడు పోరాడాల్సింది ఎవరితో అంటే మనందరి ఉమ్మడి శత్రువు సాతాన్. ఐగుప్తు ఎలా ఆకర్షించిందో, దేహం ఎలా ఆకర్షించిందో, ఐగుప్తుకి దేహానికి బానిసలు అవడానికి కారణం అతంత్ర గొండి, మాయలు మరాటి, గారడీగాడు. అందుకే వాడి కోసం రాయబడ్డ మాటలు ఎంత గంభీరంగా ఉంటాయో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఎవరినే సర్వలోకాన్ని, ఒకడా ఇతడా అందరూ సర్వలోకమును మోసపుచ్చుచు. లోకం అంతా మోసంలో ఉందా? వాక్యం చదివితే అదే నిజం అనిపిస్తుంది. లోకం అంతా మోసపోయిందా? బైబిల్లో అదే చెప్తా ఉన్నాడు ఆయన, సర్వలోకం మోసపోయింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని నిలబెట్టి వాడు అంటాడు, ఈ లోకం దాని మహిమ, ఈ రాజ్యాలు వాటి వైభవం నాది, నీకు ఇస్తాను. మరేం చేయాలి? నాకు నమస్కరించి, నన్ను సేవించి, నన్ను ఆరాధించి, నాకు మొక్కాల్సిందే. ఎవరు మనల్ని లోబరచుకోవడానికి ట్రై చేశారు? సాతాను, ఆ మంత్రిగాడు సర్వలోకాన్ని మోసం చేసినట్లుగా ఎంత సులువుగా మోసం చేస్తాడు. నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాను అని ఎవరికి వాళ్ళమే మనం నిర్ధారించుకోవడానికి మన ముందు ఈ ముగ్గురు శత్రువులు కనబడతా ఉన్నారు. ఒకరు లోకం, రెండు దేహం, మూడు సాతాను. ఇశ్రాయేలీయులు ఎలాగైతే విరోచితంగా పోరాడుతూ బయటకు వచ్చారో, క్రైస్తవ జీవితంలో అనుదినము పోరాటమే. ఆ అనుదిన జీవితంలో అనుదినము ఆ పోరాటం కొరకే అనేక విషయాలు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక విషయాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము కొన్ని వాక్యాలు చదువుకుందాం. 2వ కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము 14వచనాన్ని చదువుకుందా. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడు. ఏమన్నాడు? ఎల్లప్పుడూ విజయోత్సవంతో దేవుడు నన్ను ఊరేగిస్తున్నాడు. ఎక్కడ? ప్రతి స్థలములో అంటే ఏమనుకుందా? ఏ వ్యతిరేకత లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, హాయిగా సాఫీగా జాలీగా జీవించేస్తున్నాడు అనుకుందామా? నో. 15వచనం చూడండి, రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. 16వచనంలో ఆయన అంటాడు, 17వచనంలో, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అన్నాడు. చాలా విషయాలు మనం పౌలు జీవితం నుంచి పత్రికలు చదువుతా ఉంటే, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వ్యతిరేకతలు, క్రూరముఖం వంటి మనుషులు, దుష్టులు, వాళ్ళతో పోరాటం, ఎన్ని శ్రమలో అయినా సరే విజయోత్సవం, ప్రతి స్థలంలో విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రము అన్నాడు. నిజమే, ఆధ్యాత్మిక జీవితంలో సాతాను లాగుతా ఉంటాడు, లోకం లాగుతా ఉంటది, దేహం లాగుతా ఉంటది. ఏ రోజుకి ఆ రోజే ప్రతిరోజు ప్రతి స్థలంలో ప్రతి సమయంలో గెలుస్తూనే వెళ్ళాలి, ఓడిస్తూనే మట్టు పెడుతూనే మనం జీవించాలి. ఆ ఆధ్యాత్మిక కసరత్తు ఎప్పుడైతే మనలో ఉండదో, ఎప్పుడైతే మనం దాని కొరకు మన జీవితాన్ని అప్పగించుకోమో, ఎప్పుడైతే మనం నిద్ర మత్తు, వాక్యం అంటే నిద్ర మత్తు, ప్రార్థన నిద్ర మత్తు, సేవ అంటే ఇసుక్కోవటం, అవన్నీ మనలో ఉన్నాయంటే జబ్బు స్టార్ట్ అయిందని అర్థం. జబ్బు స్టార్ట్ అవుతే దాని కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ క్రానికల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇక ఎవరు చెప్పినా చెవికి ఎక్కదు, తలకి ఎక్కదు, బుర్రకి ఎక్కదు, ఓరకనే కోపం వస్తూ ఉంటారు. తెలుసు తెలుసు మనం ఏమవుతున్నామో తెలుసు, అయినా సరే మార్పు ఉండదు. దాన్ని స్పిరిచువల్ సూసైడ్ అంటాం. తెలిసి 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 ప్రాణాలు తీసుకోవడం, అది చంపేదని తెలుసు కూడా. ఈ కైని ప్యాకెట్ నమ్మలేవాళ్ళు, సిగరెట్లు కాల్చే వాళ్ళకి ఆ ప్యాకెట్ మీద క్యాన్సర్ పేషెంట్ ల ఆ ఫోటోలు వేస్తారు, దాని మీద రాస్తారు స్మోకింగ్ ఈజ్ డేంజరస్ టు ది హెల్త్ అని రాస్తారు, పోతావరా అని రాశారు. తెలిసి కూడా తాగుతాడు, తెలిసి కూడా తాగుతాడు. ఆధ్యాత్మిక జీవితంలో తెలియని వాళ్ళమని కాదు, అలాగని చెప్పి అందరికి తెలుసని కాదు, కానీ తెలిసి కూడా మనం అప్పగించేసుకోవడం, తెలుసు కూడా సరెండర్ అయిపోవడం, తెలుసు కూడా లోబడిపోవడం మన ఆధ్యాత్మిక దౌర్భాగ్య స్థితికి కారణం అవుతుంది, భ్రష్టత్వానికి కారణం అవుతుంది. కాబట్టి మనం ఈ వాక్యం నుంచి జయ జీవితాన్ని ఎలా జీవించాలి, ఆత్మీయంగా పడిపోవటం ఓడిపోవటం అన్నది కాకుండా గెలవటమే, నిత్యము గెలవటమే, నిత్యము పోరాటంలో గెలుస్తూ జయోత్సవంతో ఎలా జీవించాలో అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఈ సందర్భం నుంచి ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే భయపడుకుడి యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ, మీరు ఓరక నిలుచుండి చూడుడు. మీరు నేడు చూచిన ఐగుప్తుని ఇక మీదట మరి ఎన్నడను చూడరు. మరలా మీరు చూడరు. 14వ వచనంలో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అని. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో లేదా జయ జీవితం అది దేవుని శక్తి మీద ఆధారపడితే సాధ్యం, సొంత శక్తి మీద కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను చేయగలను, నేను ఉండగలను, నేను సాధించగలను, నా కోసం నీకు తెలియదు, నేను చాలా సెల్ఫ్ కంట్రోల్ పీపుల్, నాకు చాలా నిగ్రహ శక్తి. మనం చాలాసార్లు ఎప్పుడైతే మన వైపు మనం చూసుకుంటే లోకంలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల ఉపయోగం ఉంటుంది, లోకంలో నిన్ను నువ్వే గొప్పగా ఎంచుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది, కానీ ఆత్మీయ జీవితాల్లో సెల్ఫ్ సిలువేయబడితే తప్ప, స్వయం చంపబడితే తప్ప, స్వయం విరిగిపోతే తప్ప, స్వయం ప్లేస్లో దైవం వస్తే తప్ప మనం గెలవలేము. నువ్వేం చేయాలి? ఓరకనే నిలిచి చూడు. నువ్వు చేయగలిగింది ఏంటి? హ్యాండ్స్ అప్ అంతే. ఏం చేయలేను ప్రభు, ఏం చేయలేను. ఏ విషయంలో? పాపం విషయంలో. మన నిస్సహాయతను ఒప్పుకోవటం, మన బలహీనతను ఒప్పుకోవటం, మన యథార్థతను ఒప్పుకోవటం, మన యథార్థతను ఒప్పుకోవటం. ఆ పరిస్థితుల్లో దేవా నువ్వు తప్ప నన్ను తప్పించి నన్ను కాపాడి నన్ను జయ విజయ తీరాలకు చేర్చేవారు ఎవరూ లేరు అని మనం మొరపెడితే ఆ ప్రార్థనకి ఎంత త్వరగా రెస్పాండ్ అవుతాడు ఆయన. యుద్ధం ఆయిందట, యుద్ధం ఆయింది. విచిత్రం ఏంటంటే విజయం మాత్రం ఇదే, అంతా ఆయన చేస్తాడు. బట్ ఆ క్రెడిట్ గోస్ టు సమ్ సో అండ్ సో అంటాడు. ఎవరికో ఇచ్చేస్తాడు, నీకే. నీకే ఆయన చోటు ఇచ్చావు గనక, నీ యుద్ధానికి ఆయనకు అప్పచెప్పావు గనక, ఆయన ఆయన రెక్కల కింద నువ్వు ఉండడానికి ఇష్టపడ్డావు గనక, ఆయన అన్ని చేసి నిన్నే పై నిలబడతాడు. మొదటి సమయాల గ్రంథం 2:9 చదువుకుందాం. సమయాలు మొదటి గ్రంథం 2:9 చదివితే, ఆ తన భక్తుల పాదములు తుట్టలకుండా ఆయన కాపాడును అన్నాడు. ఆయన వారిని కాపాడును. మన పాదాలు తుట్టలకుండా మనల్ని మనం కాపాడుకోవడం కాదు, మన పాదాలు తుట్టలకుండా ఉండాలంటే ఆయన మీద ఆనుకోవడం. సొంత శక్తి కాదు, ఆయన శక్తి, ఆయన శక్తి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఏంటి మనిషి మాట్లాడితే ఓరకనే ప్రార్థన చేయాలి, మాట్లాడితే బైబుల్, మాట్లాడితే మందిరం, వెన్ను పోసలేనోళ్ళలాగా, వెన్నెముకలేనోళ్ళలాగా. అసలు మనం చూస్తా ఉంటే ఏంటి మనుషులు, ఇంకా వేరే లోకం లేదా, వేరే జీవితం లేదా, ఇంక ఇంతేనా? అవును అవును, వెన్నెముకలేనోళ్ళు కంప్లీట్ గా సరెండర్ అయిపోయారు, ఆయనకి అప్పగించేసుకున్నారు. భౌతిక నేత్రాలకు వాళ్ళు చాలా చిన్న కనబడతారు, కానీ ఆత్మీయ ప్రపంచంలో చీకటికి, సాతానికి, సాతాను దూతలకి వాళ్ళంటే ఎంత భయమో. వాళ్ళని టచ్ చేయడం వారు వాళ్ళ కాదు. ఎందుకు? వారి సొంత శక్తి మీద వారు నిలబడలా, కంప్లీట్ గా సరెండర్ అయిపోయిన వారు కదా. వాళ్ళని ముట్టుకోవాలంటే ఆయన దాటి వెళ్ళాలి. ఎట్లా ముట్టుకోగలుగుతాం? కాబట్టి ఓరకని చూడు యుద్ధం నాది అన్నాడు. ఇక్కడేమో తన భక్తుల పాదములు తుట్టిల్లకుండా ఆయన కాపాడతాడు, ఆయన కాపాడతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. రక్షణ విషయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చదవాలి. రక్షణ విషయంలో ఎలా రక్షించబడ్డాం? నాట్ బై అవర్ మెరిట్ బట్ బై హిస్ గ్రేస్. మన శక్తి చేత కాదు, మన 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 గొప్ప చేత కాదు, మన మంచితనం బట్టి మనం రక్షించబడలా, మన నీతి కార్యాలను బట్టి మనం రక్షించబడలా. ఎలా కనబడతాం? ఘోరమైన పాపుల్లాగే కనబడతాం. మరి ఎట్లా ఈరోజు పరిశుద్ధులు అయిపోయావు? ఎలా ఈరోజు దేవుని వారసు అయిపోయావు? ఎలా నువ్వు ఈరోజు పరలోకానికి వారసత్వం సంపాదించుకున్నావంటే ఆయన కృపే, ఆయన కృపే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 మనం చదివితే, 8, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన జరిగి కలిగినది కాదు. ఏం లేదు మీలో, ఏమి లేదు మీలో, మీ వల్ల కలిగింది కాదు, మీరు చేసుకుంది కాదు, మీరు సంపాదించుకుంది కాదు, మీ భుజబలం కాదు, మీ బుద్ధి బలం కాదు అంటున్నాడు. దానాలు చేయడం వల్ల, ధర్మాలు చేయడం వల్ల, దాని వల్ల కాదట. మరి ఎలాగా? కృప, ఆయన కృప, ఆయన కృపను బట్టి. 9, అది క్రియల వలన కలిగినది కాదు, గనక ఎవడును అతిశయపడ వీలు లేదు, కాళ్ళు ఎగరేయడానికి వీలు లేదు, నేను గొప్ప అని చెప్పడానికి వీలు లేదు. రాముకి పాటలు పాడే వాళ్ళు ఉంటారుగా, పాటలు పాడుతున్న తర్వాత, పాట పాడేసిన తర్వాత ఆ ఫోజ్ చూడాలి ఎలా ఉంటుందో. ఎక్కడ తేలంట నీదా? అది ఆయన తల అంటుంది, ఆయన తల అంటుంది. మన దగ్గర ఉన్నది ఏది మంద కాదు, ఏది మంద కాదు. ఆయన కనపరచడమే, ఆయనకు అప్పగించుకోవడమే. నేను అన్నది చస్తే తప్ప, నాది అన్నది చస్తే తప్ప, మనం ఏమన్నాడు ఆధ్యాత్మికంగా ఎదగలేము, అపవాదిని జయించలేము. వాడు ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణి చూపించడు, నిన్నే చూపిస్తాడు. దేవుడు వద్దన్నాడా? ఆయన వద్దన్నాడు కాబట్టి నువ్వు చెయ్యాలి. ఆయన చెప్పిన దాన్ని వ్యతిరేకంగా నువ్వు చేయాలి. ఆయన తినొద్దంటే నువ్వు తినాలి, ఆయన చెయ్యొద్దంటే నువ్వు చెయ్యాలి. వాడి మోసం అది, వాడి మోసం. కాబట్టి పిల్లరా, మనల్ని రక్షించిన వాడు ఆయనే, మనల్ని భద్రపరిచేవాడు ఆయనే, మనల్ని జయ తీరాలకు నడిపించేవాడు ఆయనే. యుద్ధం ఆయనదే, విజయం మాత్రం మన ఖాతాల్లో వేయడానికి ఎంతగా ప్రేమతో దేవుడు ఆయన, ఎంతగా ప్రేమతో దేవుడు. కాబట్టి పిల్లరా అర్థం చేసుకుందాం, అది మన వల్ల కాదు, ఆయన వల్లే, మన వల్ల కాదు. ఎప్పుడైతే ఆ విరిగి నలిగిన అనుభవంలోకి మనం వస్తామో, అందుకే దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు, ఎవరిని కోరుకుంటున్నాడు, ఎవరిని కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం ఈ మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 66 1-2 వచనాల్లో ఆయన మాట్లాడుతున్న మాట ఎంత గంభీరంగా ఉంటాయో. ఎవరైనా ఆకాశం నా సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠము అన్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన ఎవరిని ఇష్టపడుతున్నారట? కింద వాక్యం చదివితే 2వ భాగంలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుతాడో. ఏముండాలట? గర్వం కాదు దీనత్వం, గర్వం కాదు దీనత్వం. ఏ హృదయం? నలిగిన హృదయం అన్నాడు. బ్రోకెన్ హార్టెడ్ పీపుల్ అంటాం. కళ్ళంట నీళ్ళు ఓరకన వలవలా కారుతా ఉంటాయి. ఎందుకు అంత ఏడుస్తున్నాడు? తగిలిపోయిన హృదయంలో కన్నీళ్లతో ప్రభు పాదాలు కడగడమే ఆయన చేసిన మేలుకి కృతజ్ఞతలు, మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపం. ఆ కడుపులో నుంచి, హృదయం నుంచి ఉబుక్కుంటా వస్తా ఉంటాయి కన్నీళ్లు. విరిగిపోయిన హృదయం అది. ఎవడు నా మాట విని వణుకుచుండునో, వణికేవాడు పాపానికి, దేవుని మాటకి, పాపం చేయడానికి వణికేవాడు. కాబట్టి పిల్లరా, దైవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి సత్యం మన శక్తి మీద కాదు, ఆయన శక్తి మీద ఆధారపడ్డ నేర్చుకో. రెండవది యెహోషువ గ్రంథం 6:16 చదువుకుందాం. యెహోషువ గ్రంథం 6:16 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, కాకలు వేయడు, యెహోవా ఈ పట్టణములను మీకు అప్పగించుచున్నాడు. రెండవదిగా జయ జీవితం దేవుడిచ్చే బహుమానం, దేవుని గిఫ్ట్ అది. ఆయన అప్పగించడమే. ఐగుప్తు యుద్ధ రథాలన్నింటినీ ఎర్ర సముద్రంలో అప్పగించేశాడు, ముంచేశాడు. సరిగ్గా మధ్యకు వచ్చారు, సముద్రాన్ని మూసేశాడు. ఆయన ఇస్రాయేలీలో ఒకరు కూడా చనిపోలేదు, ఐగుప్తులో ఒకరు కూడా బ్రతలేదు. ఎవరిచ్చిన విజయం? ఆయన ఇచ్చిందే. మోషేని ఎవరు పంపించారు? మోషే ద్వారా ఎలా విడుదల పొందారు వాళ్ళు? దేవుడి బహుమానం, దేవుడిచ్చే గిఫ్ట్ అది. కాబట్టి ఇప్పుడు మనం ఆయన ఇచ్చిన వాటిని బట్టి ఆయన స్తుతించడం మనం నేర్చుకోవాలి. మన పెదాల మీద స్తుతులే, మన పెదాల మీద ఆరాధనే. కొన్నిసార్లు మనకి ఏదో నష్టంలాగా అనిపిస్తుంది, నష్టాన్ని కూడా మేలుగా మనం చూసేవాడు. ఇక్కడ యెహోషువ గ్రంథం, అదే ఇశ్రాయేలు నాయకుడు మారారు, మనుషులేం మారలా. మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో వెళ్తా ఉన్నారు. ముందేమో పెద్ద ఎరుకో ఎక్కే పరిస్థితి, అంత స్తోమత, అంత బలం ఎవరుకోండి? దాన్ని కోల్చడం, ఎరుకో గోళ కోల్చడం ఎవరి సారం అవుతుంది? ఎరుకో పట్టణాన్ని పట్టుకోవడం ఈ బలహీనమైన ఇస్రాయేల్ వల్ల ఏమవుతుంది? కాదు. మరి ఏం చేయాలి? మా వల్ల కాదు ప్రభు అని చెప్పేసి రిటర్న్ అయితే వెళ్ళిపోవాలా? ఆహా, ఏం నేర్పించాడు? మీ వల్ల కాదని చెప్పి మీ చేత ఒప్పింపు చేస్తా. ఏం చేయాలట? ప్రదక్షిణాలు చేయాలి, ఎరుకో గోడ చుట్టూ తిరగాలి. ఎంత విచిత్రంగా ఉంటుందో దేవుడు చెప్తాను మనకి. 7 రోజులు ఏడు సార్లు తిరగాలి, ఏడో రోజు ఏడు సార్లు ప్రత్యేకంగా తిరగాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత ఏం చేయాలి? ఏమైనా బాంబులు పేల్చాలా? ఏమైనా గ్రానైట్స్ విసిరాలా? ఎట్లా కూల్చాలి? ఆహా, కేకలు వేయాలి. కేకలకు కోట్లు కూల్తాయా? అవును అంటాడు ఆయన. నోటి మాటకి ఇరుకు పట్టణం పట్టబడుతుందా? అవును అని ప్రూవ్ చేశాడు. మాటల వల్ల ఎవరు కోట్లు కూలవు, కానీ ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చూస్తే ఓరకనే ఉంటే విజయం, కేకేస్తే విజయం, నోరు తెరిస్తే విజయం. అడగడమే, నోరు తెరిచినా కావాలి, ఎరుకో నాకు కావాలని అడగడమే ఇచ్చేస్తాడు, ఆయన రాసి ఇచ్చేస్తాడు. నువ్వేం చేసావు? ఓ, నోరు తెరిచి అడిగావంటే అయ్యా నాకు కావాలి, అప్పగించేసే దేవుడు. జయ జీవితం దేవుని యొక్క బహుమానం. జయ జీవితం మనం సాధించేది కాదు, మనం సంపాదించుకునేది కాదు. చాలాసార్లు అయ్యా నాకు శోధనలు ఎక్కువైపోతున్నాయంటే, శోధనలు ఎక్కువైపోతాయి అది విచిత్రంగా మనం ఇప్పుడు గ్రహించాం, ఇప్పుడో ఉన్నాయి. ఇప్పుడు దాకా శోధన అనుకోలే, పాపాన్ని పాపంగా చూడాల, ఏమనుకున్నాం? ఆపర్చునిటీ అనుకున్నాం. పాపాన్ని ఇప్పుడు దాకా ఏమనుకున్నాం? లాభం అనుకున్నాం. లంచంగా చూడాల, దాన్ని ఏమనుకున్నాం? బహుమానం, బహుమానం అని పేరు పెట్టాం. ఇప్పుడేమైంది? ఇప్పుడేమైంది? పాపం పాపంలా కనబడతా ఉంది, పాపం పాపంలా కనబడతా ఉంది. మరి ఏం చేయాలి? అడగడమే, నోరు తెచ్చి అడగడమే. ఈ పాపం నా హృదయం, నా తలంపులు, నా పరిస్థితులు, నిజంగా పాపంలో పడిపోయే పరిస్థితులు ఉన్నాయ్యా? నాకైతే పాపం చేయాలి లేవయ్యా, ఈ పాపపు శోధన నా నుంచి తప్పించని చెప్పి నువ్వు ప్రార్థన చెయ్యి, పాపం చేసే ఛాన్స్ వస్తుందేమి చూస్తాను. రానివ్వడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనం నోరు విప్పుతామో, ఎప్పుడైతే ఆయన అడుగుతామో, ఆయన చిత్తానుసారమైన ఏ ప్రార్థనకైనా ఆయన సమాధానం ఇచ్చి విజయాన్ని ఇచ్చేది. ఇప్పుడు మొదలు పడింది పత్రిక 15:57 ఒక్కొక్కటి మాట్లాడండి. మొదలు పడింది పత్రిక 15:57 మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవుడు అంటాడు. దేవుడు యేసు ద్వారా మనకి జయం, జయం, విజయాన్నిస్తున్న ప్రభు ఆయన. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ జయం ఇస్తున్న దేవునికి స్తోత్రం కలుగుతుంది. యోహాను సువార్త 12:12 చదువుతుందాం. యోహాను సువార్త 12:12 తను ఎందరు అంగీకరించారో వారికి అందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆయన పర్మిట్ చేశాడు, ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఏమని? దేవుని పిల్లలమని. ఆ మాట ఎంత విచిత్రంగా ఉంటుందో. ఏం చేసావు, ఏం చేసి దేవుని కుమారుడు అయ్యో? అసలుకి మన తలకిందులుగా తపస్సు చేస్తే మాత్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రికి పిల్లలుగా పిలవబడగలమా? బంధుత్వం కలుపుకోగలమా? సొంత మనుషులం కాగలమా? కాలేం. అలాంటిది పరలోకపు దేవునికి పిల్లలం ఎట్లా అయిపోయాం? వారసులం ఎట్లా అయిపోయాం? ఆయన ఇచ్చిన గిఫ్ట్ అది. విశ్వాసం ఉంచితే ఆయన అధికారం ఇచ్చేశాడు, అధికారం ఇచ్చేశాడు. కాబట్టి జయ జీవితం దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది మన శక్తి మీద కాదు, ఆయన శక్తి మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. రెండు, జయ జీవితం మనకు కావాలంటే అది దేవుడిచ్చే బహుమానం అని ఎరగాలి. దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి, దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి జయ జీవితాన్ని. మూడవ మాట, యెహోషువ గ్రంథం 24:24 యెహోషువ గ్రంథం 24:15 చదువుకుందా, 15 చదువుకుందా. 24:15 యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడును తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో? నది అద్దరును మీ పితరులు సేవించిన దేవతను సేవించుదురో? అమోరియల దేశమును మీరు నివసించుచున్నారే, వారి దేవతను సేవించుదురో? నేడు మీరు కోరుకున్నది మీరు ఎవరిని సేవింప కోరుకున్నను? నేను 9 వారును యెహోవాను సేవించడము. జయ జీవితం నీకు ఇవ్వబడ్డ ఆప్షన్, జయ జీవితం నీ ఎంపిక. నీ ఇష్టం, ఏదైనా నువ్వు కోరుకోవచ్చు, ఏదైనా నువ్వు కోరుకోవచ్చు. నిన్ను విజయ తీరాలకు తీసుకెళ్లేవాడు, నిన్ను మరలా వచ్చి చేయబట్టుకుని పరలోకాన్ని తీసుకెళ్లేవాడు. ప్రభువుని కౌగులించుకుంటావా, లేక నేను నరకానికి తీసుకువెళ్ళేవాడు, నేను నాశనానికి తీసుకువెళ్ళేవాడు, నేను నిలువునా మోసం చేసే సాతాను కౌగులించుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్ అంటాడు. నీ ఎంపిక, జయ జీవితం, జయ జీవితం నీ ఎంపిక. నిజంగా నాకు ఈ మార్గం కావాలి, దైవికమైన మార్గం కావాలి, దేవుడు కావాలి, నాకు పరలోకం కావాలి, నాకు జీవం కావాలి, నాకు నరకం తప్పించబడాలి అన్న ఆరాటం నీలో ఉంటే నీ ప్రాధాన్యతలన్నీ మారిపోతాయి. నువ్వు టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి నీకు అర్థం అవుద్ది, నువ్వు ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేయాలి నీకు అర్థం అవుతుంది, ఏది నీ ఆత్మీయ జీవితానికి క్షేమమో నీకు అర్థం అవుతుంది. బికాజ్ యూ చోజ్ దట్ వే, అది నీకు కావాలనుకున్నావు. నువ్వు అనుకునేంత వరకు నీ పక్కన వాళ్ళు, నాలాంటి వారు ఎంత మొత్తుకున్నా నువ్వు సమయాన్ని చాలా సార్లు అంటాం, ఏంటోనండి ఆయన అలాగే ఉంటాడు, అబ్బాయి చిన్నప్పుడు బాగానే ఉన్నాడు, బాగానే మందిరానికి వెళ్ళాడు, సండే స్కూల్కి వెళ్ళాడు, ప్రార్థనకి వెళ్ళాడు, జాబ్ వచ్చింది అంటే అలాగే అయిపోయాడు అనిపిస్తుంది. జాబ్ ఇచ్చి తప్పు చేశాడు దేవుడు, పిల్లలు పుట్టారు అలాగే అయిపోయారు, పిల్లలు వచ్చి దేవుడు తప్పు చేశాడా, కత్తిళ్ళు వచ్చింది అలాగే అయిపోయారు, ఏమైపోయారు? నీ ప్రాధాన్యతలు మారిపోయారు. నీ లిస్టులో ఎవరో ముందుకొచ్చి కూర్చున్నారు, ఎవరినో నెత్తి మీద పెట్టుకూర్చున్నావు, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని భర్తీ చేసేశారు, ఎవరికో ఇచ్చేశారు. సరే నువ్వు ఎవరికి ఇస్తావు ఇవి, కానీ నేను మాత్రం, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అన్నాడు. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ జాషువా. నీ తీర్మానం ఏంటి, నీ ఎంపిక ఏంటి? అందరూ అందరూ ఎలా ఉన్నా సరే నేను ఇంతే, నేను మారేది లేదు, నేను ఇంతే, నా కుటుంబం ఇంతే, నేను నమ్మిన సత్యం ఇదే. మెజారిటీ అసత్యాన్ని నమ్మాయి, మెజారిటీ నరకపు ద్వారం దగ్గర నిలబడ్డాయి, మెజారిటీ పీపుల్ అక్కడే నిలబడుతున్నారు, మెజారిటీ పీపుల్ అలాగే జీవిస్తున్నారు. మరి మనం ఎలా ఉన్నాం? మన కమిట్మెంట్, మన తీర్మానం ఏదేమైనా సరే నేను ఇంతే, నేను ఎలాగే జీవిస్తాను, నేను నా ఇంటి వారును ఆయన్నే సేవిస్తాను, ఆయన్నే సేవిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 6:13 ఒక వాక్యం చదువుతుందా? రోమిలికి రాసిన పత్రిక 6:13 చదువుతుందా? 6:13 చదువుకుందా? మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడదు. మీ చాయిస్. దేవుడే మాటుగోడు, దేవుడే మూతి మీ కొట్టడు, దేవుడే మీ చేతి మీ కొట్టడు, దేవుడే మీ కాలు చేయి విరిచేయడు, దేవుడు వదిలేస్తాడు, అవకాశం ఇచ్చాడు. నీ ఇష్టం, నీ అవయవాలను నీతికి ఇస్తావా, దుర్నీతికి ఇస్తావా, పాపానికి ఇస్తావా, పరిశుద్ధికి ఇస్తావా, దేవునికి ఇస్తావా, దెయ్యానికి ఇస్తావా, నీ ఇష్టం. అయితే భక్తుడు చెప్తా ఉన్నాడు, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమును కప్పగింపుకుది, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఆయనకి ఇవ్వండి, ఆయనకి ఇచ్చేయండి. నేను 9 యహో అనే, మేము నీతి కొరకే, మేము రాజ్యం కొరకే, దేవుడు చెప్పినట్లుగానే కొన్నిసార్లు అనిపిస్తా ఉంటాం, ఏంటి మొండోడు, ఏం అర్థం కాదంటే, అవును దేవుడికి మొండేలే కావాలి. గాలి పక్క వేస్తా ఉంటే ఆ పక్క ఊగిపోయేవారు కాదు, పునాది మీద కట్టబడ్డవారు, స్థిరమైన వారే దేవునికి కావాలి, స్థిరమైన వారు దేవునికి కావాలి. కాబట్టి పిల్లరా, దేవుడు మాట్లాడుతున్న మాట, జయ జీవితానికి మనం అర్థం చేసుకోవాల్సిన ఈ మూడు మాటలు, జయ జీవితం దేవుని శక్తి మీద ఆధారపడితేనే సాధ్యం. జయ జీవితం దేవుని బహుమానమని, దేవుడిచ్చిన వాటిని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించే జీవితాన్ని మనం కలిగి ఉంటేనే సాధ్యం. జయ జీవితం మన ఎంపిక, దేవుడు బలవంతం చేయడు. జయ జీవితం నీ పాత్రను పోషించాలి. నువ్వు తీర్మానం చేసుకోవాలి, నువ్వు కమిట్ చేసుకోవాలి, నువ్వు స్టాండ్ తీసుకోవాలి, నువ్వు ప్రార్థన చేయాలి. ఆశ్చర్యకరమైన సహాయం నువ్వు చూస్తావు. నీ పాట ఏంటి? నీ పాట ఏంటి? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. నువ్వు విడిచిపెట్టాలి. దేవుడు చెప్తాడు, ఆయన చెప్తాడు, బలవంతంగా చేయబట్టి చేయించడు, విడిపించడు. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే అప్పుడు ఒక అడుగు ఆయన వేస్తాడు. దేవా నాకు సహాయం చేయను, నువ్వు చేయి చాచితే ఆయన చేయి చాస్తాడు. నువ్వు రావాలి బయటికి. ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచిచ్చు మన ఎదుట ఉంచబడ్డ పందెములో ఓపికతో పరిగెత్తుదుము. నువ్వు పరిగెత్తాలి, నువ్వు చూడాలి, నువ్వు విడిచిపెట్టాలి. నీ పాత్ర, మన బాధ్యత. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సారీ, మూలవాక్యం, నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఆ మాటలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోసే భయపడకుడే, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఏకం మీదట మరి అన్నాడు చూడరు. లోకం, సాతాను, దేహం భయపడద్దు. ఇంకెన్నడ చూడరు. ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఆయన వైపు చూస్తే. 14, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును. ఆయనకి ఛాన్స్ ఇది. ఆయన వాక్యం నీలో పని చేయడానికి నువ్వు ఒప్పుకో. సెలెక్టెడ్ వచనాలకు వెళ్ళొద్దు. చీటీలేసి తీసినట్టుగా కీర్తన గ్రంథంలో ఏదో ఒక కళ్ళు మూసుకొని తీసి, అబ్బా ఈ వాక్యం అయితే బాగుంది, అబ్బే ఈ వాక్యం కష్టంగా ఉందనొద్దు. ఎలా ఉంటే అలాగే తీసుకో. వాక్యం మనల్ని బంధనను బద్దల చేస్తే పగలగొడతా ఉంటది. వాక్యం మనల్ని అది అగ్ని వంటిది కాలుస్తూ ఉంటది. వాక్యం మనల్ని చాకుల వంటి, సబ్బు వంటిది, పరిశుద్ధ పరిస్థితి, దాగులు, మచ్చ, ముండి మురుకు అంత వదలగొడతది, దొల్లగొడతది. ఛాన్స్ ఇవ్వాలి. వాక్యం చేత నింపుకోవాలి. ప్రార్థన అలాగే. సమయం దొరికితే ప్రార్థనే. బైక్ మీద వెళ్తున్నావా? ఏం చేస్తావు? ఓవర్కి కూర్చుంటే వాడు పనిచేస్తాడు, బుర్రలో పనిచేస్తాడు, బ్రెయిన్ లో పనిచేస్తాడు. వాడు ఛాన్స్ వద్దు. ప్రార్థనే ఎల్లప్పుడు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం అంటాడు. దేవారాధన వాక్యం, దేవారాధన ప్రార్థన, ఆత్మీయ సాధన. ఎంతగా బలపడతామో లోకం మీద, దేహం మీద, సాతాన్ మీద సంపూర్ణమైన విజయాన్ని ఇస్తాడని. 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పు. ఆగిపోవడం లేదు, వెనక తిరిగి చూడడం లేదు, వెనక అడిగి వెళ్ళేది, సాగిపోవడమే ముందుకే. ప్రోగ్రెసివ్ గా ఉండాలి అనిపిస్తా ఉంటది. బాప్టిజం తీసుకుని ఎంతకాలమైంది? 20 సంవత్సరాలు. అబ్బో చాలా సీనియారిటీ ఉంది. మరి ఎన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నావు? ఎంత ఆత్మీయంగా బలంగా ఉన్నావు? అపవాది దగ్గర నీ బలం ఏంటి? లోకం దగ్గర నీ బలం ఏంటి? శరీర కొరకు దగ్గర నీ బలం ఏంటి? అబ్బే ఏముంటది? ఏముండదు. ఎన్నిసార్లు బైబిల్ చదువు? ఎంతగా ప్రభువుకు సమీపమయ్యో? ఇన్ని సంవత్సరాలు అయిపోయాగా అదేం ఉందో. మనం అజ్జులమైనా, మనం జీవం కలిగిన క్రైస్తవులమైనా, అయితే అయితే అన్నిటి మీద విజయం మనకు రావాలి. 16వచనం, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేల్ సముద్రం మధ్యన ఆరి నేల మీద నడిచిపోదురు, సాగిపోదురు, నడిచిపోదురు. మనం ప్రోగ్రెసివ్ ఉండాల్సిందే, ముందు యోర్ధాను అయినా సరే సాగిపోవాల్సిందే, వెనక ఫరో యుద్ధరాజాలు అయినా సరే సాగిపోవాల్సిందే. హోప్లెస్ కండిషన్, కార్నర్ అయిపోయాం, ఏం అర్థం కావట్లా, చీకటే, అయోమయం, అయినా విశ్వాసంతో అడుగు ముందుకే ద్వారం తెరవబడుతుంది, ద్వారం తెరవబడుతుంది. ప్రతి పరిస్థితులు విజయాన్ని ఇచ్చే దేవుడా. కాబట్టి ప్రియులారా, జయ జీవితం కొరకు ఆశపడదాం. అపవాదం మీద జయం, లోకం మీద జయం, దేహం మీద జయం మనం పొందాలి. అది ఆయన అభిమతం. కాబట్టి ఆయన మీద ఆధారపడడం, ఆయనకు ప్రార్థన చేయటం, మన విధేయతను చూపిస్తూ మన పాత్ర మనం పోషించటం మన ఆధ్యాత్మిక జీవితానికి మంచిది. అతి కృపా ప్రభు మనందరికి దయచేయును గాక. ఆమేన్.
ఆమేన్.